श्रीगुरु भ्यो नमः।
ओम श्री मातरे नमः। ओम श्री आदि पराशक्तये नमः। ओम सर्वेभ्यो महाभक्तेभ्यो नमः।
సౌందర్య లహరి 100 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఆ 3 అనుబంధ శ్లోకాలు కూడా చెప్పుకున్నాం. సౌందర్య లహరిలో మనకి తెలిసినది ఏమిటి ముఖ్యంగా అంటే, సమయాచారం అంటే ఏమిటో మనకి తెలిసింది అని నేను అనుకుంటున్నాను. సమయాచారం అంటే ఏమిటండి? శివశక్తులు ఏకస్వరూపం, శివుడు వేరు శక్తి వేరు కాదు. శివశక్తి ఐక రూపిణి అయిన మహా అన్న ఆఖరి నామం ఏదైతే మనకి లలితా సహస్రనామంలో ఉన్నదో, ఇక్కడ ఈ సౌందర్య లహరి మొట్టమొదటి శ్లోకం ఆ నామంతో మొదలై శివశక్త్యాయుక్తో అని. అంటే ఏంటన్నమాట అంటే, ఇక్కడ సౌందర్య లహరి లలితా సహస్రనామాలు ఒకదానికొకటి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉన్నది అని తెలుస్తుంది. చాలా మంది పెద్దలు చెప్పేది ఏంటంటే, లలితా సహస్రనామాలకి స్వామి వారికి ఎవరికి ఆదిశంకర భగవత్పాదుల వారికి భాష్యం రచించాలని చాలా ఉండేది. అందుకని ఆయన సాయంకాలం పాఠం అది అయ్యాక శిష్యుణ్ణి పిలిచి సహస్రనామం పుస్తకం పట్రా అని అర్థ అని చెప్పే ఒక కథ అనుకుందామా, ఏదైనా అనుకుందాం. అనేసరికి ఆయన విష్ణు సహస్రనామ పుస్తకం తెచ్చిపెడితే విష్ణు సహస్రనామం వచ్చింది అంటే, ఆయన లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్పాల. లలితా సహస్రనామం అనే పేరు పూర్తి చేయాల, సహస్రనామం పుస్తకం పట్టాలని అర్థం. అంటే ఆయన శిష్యుడేమో విష్ణు సహస్రం, అయ్యో ఇలా అయింది సరే లేదు చెప్పుకుందాం అంతేనే దీనికి భాష్యం అనుకున్నారట. అనుకుని మరుసటి రోజు కూడా అదే చెప్పారు, సహస్రనామం తీసుకుంటారా అంటే ఆయన మళ్ళీ విష్ణు సహస్రనామం తీసుకొచ్చారట ఆ శిష్యుడు. అప్పుడు ఆయన అనుకున్నారట, 2 సార్లు ఇలా జరిగింది అయితే ఇది అమ్మవారి యొక్క సంకల్పం ఇలా ఉందేమో. సరే విష్ణు సహస్రానికి మరి విష్ణుకి ఆవిడకి అభేదం అని చెప్పడం నాకు ఆవిడ ఇలా చెప్తుందేమో, సరే విష్ణు సహస్రానికే భాష్యం రాస్తామని విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారట. కానీ లలితా సహస్రనామానికి భాష్యం రాయలేదనే ఒక వ్యక్తి ఆయన మనసులో ఉండిపోయింది. ఇవన్నీ ఇతిహాసం కనుక అది ఎలా తీసుకుందామా అనుకుంటుంటే, ఇదిగో సౌందర్య లహరిగా వారు ఒక స్తోత్ర గ్రంథాన్ని, ఇది స్తోత్ర వాంగ్మయంలోనే చాలా మణిపూస వంటిదని చెప్పి పెద్దలు చెప్తారు కనుక. ఎందుకంటే ఈ సౌందర్య లహరి అనేటటువంటిది మామూలు వాళ్ళకి అర్థమయ్యేది కాదు చెప్పేది కాదు, కానీ భక్తి అనేది ఒకటి ఉంటే మీరు చెప్పగలుగుతారు అని స్వామివారే మనకి అభయం ఇచ్చారు కనుక ఆ భక్తి అనేటటువంటి భక్తి ఏంటి, ఆ భక్తి పరమ ప్రేమ రూప, ఆ పరమమైనటువంటి పరమాత్మను ప్రేమించే హృదయం ఉన్న వారికి తప్పకుండా ఆయనే అర్థం చెప్తారు.
Boost
అంటారా కాదంటారా? మనకి జబ్బు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? మాతాజీ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఏంటండి ఇలా మా వాళ్ళకి ఇలా వచ్చింది, ఆ పలానా పారాయణ చేయి, పలానా నామాలు చదువు, ఇలా సంపుటీకరణం చేసి దీన్ని చదువు, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. మరి ఇవంతా దేనికి? మనలో ఉన్న శక్తిని మనమే మేల్కొల్పుకోవడానికి. అర్థమైందా? కనుక అటువంటి శక్తిని ఇక్కడ స్వామివారు చెప్పే ఉద్దీపన చేసుకుంటున్నారనమాట. అమ్మా, అంతటి మహానుభావుడు కీర్తించిన నిన్ను నేనెంతవాడినమ్మా అంటే ఇంకా మనం ఎంత వంగి ఉండాలి అనేటటువంటిది భృత్య 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 పరిచారక భృత్యస్య భృత్య 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 ఇది స్మాన్ స్మరలోకనాథ అని గురుమూర్తి ఎప్పుడు ఎప్పుడు చెప్పేవారు. కనుక ఇదే మహాత్ముడు బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు అన్నది మనకి మొట్టమొదటి శ్లోకంలోనే తెలిసిపోయింది. అంతేకాకుండా అమ్మ నామాలు ఎన్ని ఉన్నాయో ఇందులో తెలుసా అండి? శివశక్తి ఐక రూపిణి అయిన మహా మొదటిది, హరిబ్రహ్మ రుద్రాదులందరినీ సేవిస్తారన్నాం కదా, అంటే ఏంటి హరిబ్రహ్మేంద్ర సేవిత అన్న నామం ఉంది. మరి ఇంకా
పడగల పైన శిరస్సు పైన ధరించాడు.
దేని బలం వల్ల మళ్ళీ అక్కడ అమ్మ చరణ భూమిలో ఒక చిన్న పరమాణు రూపంలో ఉన్న కణం అటువంటిదమ్మా నీ యొక్క కథమతి. ఆయన ఆయనకి సహస్ర శీర్షంలో సహస్ర శీర్షాలంటే ఆయన యొక్క ఆ ఆదిశేషుడి యొక్క పడగలు 1000 పడగలు కదా, ఆ 1000 పడగల్ని ధరిస్తున్నది. ఈ 1000 పడగల మీద భూమిని ధరిస్తాడని మనం వింటున్నాం, కానీ అది ఎవరి గొప్పదనం? ముందర విష్ణుమూర్తి గొప్పదనం. ఎందుకంటే ఆయన వెళ్ళి ఆ అమ్మవారి పాదర దశలోకి భూమి కణం తెచ్చుకున్నారు, దాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు. ఆ నెత్తి మీద పెట్టుకున్న దాన్ని అంటుకొని ఈయన ఎవరు ఆదిశేషుడు ఈ 1000 పడగలతో భూమినంతా ఈ లోకాలన్నింటినీ వహించి ఉన్నాడమ్మా. హర సంశుద్ధి బస్సుతో వీళ్ళిద్దరు కొంచెం కొంచెం ఇంత తీసుకుంటే ఈ హరుడు ఉన్నారు చూసారా ఎవరు కళ్ళు ఏం కర్త ఆయన లయకర్త అయినటువంటి శివుడు ఏం చేశాడు ఇంకా చిన్న ధూళ ఒకటి తీసుకొని నలిపి దానిని భూమి ఒళ్ళంతా రాసేసుకున్నట్టు రాసేసుకునేసరికి అంటే ఏం పడతాడు విభూతి ఒళ్ళంతా రాసేసుకున్నాడంటే అతను లయ కార్యక్రమం అనేటటువంటిది చేస్తున్నాను అని కూడా తెలియకుండా చెయ్యబడటం లేదు. కనుక ఇప్పుడు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అమ్మే సృష్టి స్థితి లయ కారిణి కూడా అమ్మే అని ఈ ఈ యొక్క దీని వల్ల మనకి తెలుస్తోందండి. ఈ మూడవ శ్లోకం చూసారా, ఇది మన రివిజన్ క్లాస్ అండి. ఇంతకేడాది చెప్పుకున్నది మా కొంచెం బ్రష్అప్ చేసుకుంటున్నాం కనుక అవిద్య ఇది మట్టుకు ఈ మూడవ శ్లోకం మొదటి శ్లోకం ఒకటి. ఇందులో కొన్ని పారాయణ శ్లోకాలు ముఖ్య శ్లోకాలు ఉన్నాయి, మన అనునిత్యం పారాయణ చేసుకుంటే చాలా మంచిది అని పెద్దలు చెప్తారు కాబట్టి చెప్తున్నా. మొదటిది గొప్ప శ్లోకం, మొదటిది నిత్య పారాయణ శ్లోకం, ఈ మూడవది ఒక నిత్య పారాయణ శ్లోకం. అవిద్యానామంతస్తి నిరభిర ద్వీపనగరి జడానాం చైతన్యస్తమతమతరంధశ్రుతి జరి దరిద్రానాం చింతామణి గుణనిక. అక్కడ ఆపాలి, దరిద్రానాం చింతామణి గుణనిక అన్న దగ్గర ఆపేసి జన్మ జల మౌని మగ్నానాందం మురళి పువరాహస్య భవతి. అంటే అమ్మా నువ్వు ఎటువంటి దానివో ఇందులో చెప్తున్నారు, అమ్మ యొక్క తత్వం ఇక్కడ చెప్తున్నారు. అమ్మ చేసే పనులు ఏమిటి? అవిద్యాన అంతస్థిరీపడగలి అంటే ఏమిటనమాట, అవిద్య అవిద్య అంటే సత్వస్తువుని ఎరగకుండా ఉండడమే అవిద్య. అర్థమైందండి, భగ సత్వస్తువుని ఎరగకపోవడమే అవిద్య. కనుక ఈ అవిద్య అనేటటువంటిది మనకేమిటి, మామూలుగా మన మాటల్లో అజ్ఞానం అంటున్నాం. అజ్ఞానం అంటే ఏంటి, మిగతా జ్ఞానాలు లేకపోవడం అజ్ఞానం కాదు, పారమార్థిక జ్ఞానం లేకపోవడం అనేటటువంటిది ఇక్కడ అవిద్య. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయగుంస అవిద్యయా తీర్త్వా విద్యయామృతమశ్నుతి అని చెప్పుకుంటున్నాం కదా. కనుక అవిద్య విద్య అంటే అదే అనమాట. అవిద్యాన అంటే అంతస్తి మీద అంత అంటే లోపల, అంతరంటే లోపల, తిమిర అంటే చీకటి. బయట చీకటిని పోగొట్టాలంటే ఒక తాచులో ఒక అతిపుల్లో వెలిగిస్తే అక్కడ వెలుతురు వచ్చేస్తుంది. కానీ జన్మ జన్మలని చెప్పేది చిమ్ని అంతా నల్లగా పసిపారింది. అప్పుడు దాన్ని ఏం చేయాలి? బయట నుంచి తుడిచినా పోతుందా? బయట నుంచి తుడిస్తే మనకి లోపల దీపం కనబడుతుందా? ఇది బాబుజీ చెప్పిన మాట. దానికి ఎప్పుడు ఓ పాట పాడించుకునే అనుకున్నాను స్వామివారు. మన మహిళ తనుకో మనసేమో మైలపడి ఉంది. మనకి బయట మట్టుకు బాగా స్నానాలు చేసేస్తాం, పసుపు నీళ్లు జల్లేసుకుంటున్నాం, ప్యాడ్ నీళ్లు జల్లుకుంటున్నాం, విభూతి నీళ్లు జల్లుకుంటున్నాం, ఇష్టం మీరు ఏదైనా చెప్పండి అవన్నీ జరుపుకుంటున్నాం. కానీ అసలు మనసుకు పట్టిన మహిళ ఎలా వదులుతుందండి? ఆ మహిళను వదిలించేవాడు కేవలం పురుస్వరూపుడైనటువంటి జగన్మాతే. కనుక ఆ జగన్మాత అలా ఉంటారు. సుందరి అంటే సౌందర్యం అంటే సౌందర్యం ఎంత అందంగా ఉందో చూడండి. ఆ సౌందర్యం అనేటటువంటిది అది అతిలోకమైనటువంటి సౌందర్యం. అది ఒక రూపానికి సంబంధించిన సౌందర్యం కాదు, అలౌకికమైనటువంటి సౌందర్యం, లోకాతీతమైనటువంటి సౌందర్యం, అనిర్వచనీయమైనటువంటి సౌందర్యం. అసలు ఏం చెప్పగలం సౌందర్యం గురించి? కనుక జడానాం చైతన్య
ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు కదండి.
పురుషార్థం అంటారు. మూడు మూడు పురుషార్థాలే చెప్తారు అక్కడ. ఎందుకంటే కాలము అర్థము రెండు ఇంచుమించులో ఒకటే. ఒక కోరిక కోరుకోవడము, ఒక అర్థం అంటే డబ్బు, మరి ఇంకేదో దానికి ఏదో ఫలమా, మనం ఆశించడమే కదా. అది కనుక ఇవి రెండు కూడా ఏమిటంటే ధర్మార్థాలు అర్థకామాలు రెండింటినీ కూడా ఏమంటారంటే అవి రెండు ఒకటిగానే అంటారన్నమాట. త్రివర్గంలో ఒక వర్గం అది. ఏ కనుక ఇక్కడ అవిజ్ఞానానంత స్థిరమిహిర ద్వీపనగరి అనేటటువంటిది ధర్మం. ధర్మం పురుషార్థానికి ఆయన ఆవిడ అమ్మ లేవనెత్తుతోంది. ఎందుకంటే మనలో ధర్మం నిలబెడితేనే కానీ మనకి ఎలా తెలుస్తుంది, మనకి మనలో అవిద్య నశిస్తేనే కదా మనకి ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. కనుక అది నిలబెట్టుతోంది అమ్మ అక్కడ. కనుక ఆవిడ ఇంకా జడానాం చైతన్య తర్వాత దరిద్రానాం చింత చింతామణి ఇవి రెండు కూడా దేనికి వస్తాయి, అర్థకామాలకు వస్తాయి. ఏమండి మరి ఆకలితో మోక్షం కదా, తనలో నిమగ్నం చేసుకుంటుందిగా. కనుక సంసార పంట నిమగ్న సముద్రణ పండిత అమ్మ మనని సముద్రణ అది కూడా పండిత ఆవిడ పండితమైనటువంటి గొప్ప నిపుణ ఆవిడ. ఆవిడ మనం లేవనెత్తుతోంది. లేవనెత్తి మనని ఎలాగా తన కొమ్ము మీద, ఇక్కడ ఎందుకు ఈ కొమ్ము చెప్పారు ఇదంతా నాకు చాలా పెద్ద కథ ఉందనుకోండి, దాంట్లోకి వెళ్ళొద్దు, కానీ అక్కడ వరకు మనం చెప్పుకుందాం. కనుక ఇప్పుడు ఏంటంటే అమ్మవారు మన కూటాల గురించి చెప్పుకున్నాం కదా, వాగ్భవ కూటము తర్వాత శక్తి కూట ఏకతాపన్న కట్టెదో భాగధారిణి మూలం అదేంటి కంటాల కడిపరింత మధ్యకూట స్వరూపిణి మూడు కూటాల గురించి చెప్పుకున్నాం కదా. ఆ మొదటి కూటం ఏంటి అంటే ధర్మపురుషార్థం అని చెప్తారు పెద్దలు. అర్ధకామాలు రెండు రెండవ కూటం కామ రాజ కూటం అంటారు దాన్ని కామరాజ కూటం. మూడవది ఏంటి అంటే మోక్ష సామ్రాజ్యం. మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారు, శక్తి కూట ఏకతాపన్న కట్టి అధో భాగవాన్ కట్టి నుంచి కింద వరకు వచ్చినదంతా ఇంకా ఏమిటండి మెయిన్. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్న సౌందర్య లహరిలో ఆవిడ ఊరువుల గురించి చెప్పుకున్నాం, ఆవిడ జానువుల గురించి చెప్పుకున్నాం, ఆవిడ యొక్క గుల్ఫాల గురించి చెప్పుకున్నాం, ఆవిడ యొక్క పిక్కల గురించి చెప్పుకున్నాం, తర్వాత పాదాల గురించి చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ ఈ పాదాలు మనకి ఏమిటి ఇస్తున్నాయి, ఆ పాదాన్ని ఆశ్రయిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ముక్తిని పొందుతున్నాం కదా. అందుకని మోక్ష గామలు అయినటువంటి వారు అక్కడ ఆ అమ్మ పాదాలని ఆశ్రయిస్తారు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పారండి. కనుక మూడో శ్లోకం అయిపోయింది, ఇంకా నాలుగో శ్లోకానికి చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, తదన్య పాణిభ్యామభయవరతో దైవత గణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్య వినయ భయాత్రాతుందాతు ఫలమపి చ వాంఛా సహితం శరణ్యే లోకానాం తమ చరణామేవ విగ్రహం. అమ్మ నువ్వు మామూలుగా మనం ఏ అమ్మవారి యొక్క రూపం చూసినా ఒక అభయాస్తం, ఏ దేవతా స్వరూపం చూసినా ఒక అభయాస్తం ఉంటుంది, ఒక వరదహస్తం. ఈ దేవతామూర్తుల అందరికీ నమ్మ ఇలాంటి అభయహస్తాలు వరదహస్తాలు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు అటువంటి యాక్షన్ ఏం చెయ్యక్కర్లేదన్నారు. ప్రమేకా దైవాసి ప్రకటిత వరాభి యాక్టింగ్ డాన్సింగ్ నువ్వు అలాంటి అభినయాలు ఏం చూపెట్టక్కర్లేదు. ఎందుకంటే అసలు నీ పాదాన్ని ఆశ్రయిస్తే నీ పాదాల్లోనే ఉంది అంటాను. అభయము వరదము ఇంకేమన్నాను అన్నీను మా రెండు చేతులు పెట్టి నీ కాలికి ముక్కితే ఈ అహంకారము మమకారం అనే రెండు చేతులతోటి నీ పాదాలకి ముక్కామనుకో అప్పుడు ఏమైపోతుంది మాకు, వాటి రెండింటి రహిత చేసి ముక్తినే ఇస్తున్నావు నువ్వు. అంతేకాకుండా నువ్వు మాకు కావలసిన ధర్మ అంత కామాలు కూడా ఇస్తున్నావు, ముక్తినే ఇచ్చేటటువంటి నువ్వు నువ్వు మళ్ళీ వేరే ఇంకో చెయ్యి పని పెట్టుకోవాలా, నీకు అట్లాంటి యాక్షన్ ఏమక్క
అక్కర్లేదులే తల్లి, నీ పాదాలే చాలు. చూడండి ఎంత నిపుణంగా అంటున్నారు స్వామివారు, ఆ పాదాలను ఆశ్రయిస్తే చాలండి మనం. ఆయన చెయ్యి పెట్టారా, ఇలా చూపెట్టారా, నాకు రక్ష పెట్టారా. చిన్నప్పుడు అనుకునేవాళ్ళం బాబుజీ రక్ష పెట్టకపోతే అయ్యో నాకు రా బాబుజీ పెట్ట, బాబుజీ అభయహస్తం చూపెట్టకపోతే నేనేం తప్పు చేశాను, వాళ్ళందరికీ చూపెట్టారు నాకు చూపెట్టలేదు, ఇలాంటివన్నీ వస్తాయి. అసలు మనం ఆయన పాదానికే కదా నమస్కారం చేసుకున్నాం, అండి గురుపాదానికే కదా నమస్కారం చేసుకున్నాం. ఇంకా వేరే పాదాన్ని ఏం చూపించాలి, అది అక్కడ చూపించారనమాట. కనుక శరం భయాత్రాతం దాతం, ఇంకొకటి ఈ అభయం వరదం ఇవన్నీ అనిపిస్తారు అంటే ఒరే పర్వాలేదురా, మనకి ఎవరైనా కష్టంలో వచ్చారనుకోండి పర్వాలేదు నాన్న నువ్వు ఊరుకో నేనున్నానుగా నేనున్నానుగా అంట, మళ్ళాటి వాడినే అలా అంటాను. ఆయన అనరా, ఆయన అనరు, ఆయన ఏమన్నారు, మా అమ్మ చేతికి నొప్పనేది లేదు అభయహస్తానికి, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన అభయహస్తానికి ఎప్పుడైనా దింపు అనేది ఉందా అండి, ఆయనకి ఇంకా ఆ అభయహస్తం నుంచి అన్ని వచ్చేస్తాం, ఇంకో వరహస్తం కూడా ఎందుకు ఆయనకి, ఇంకొక హస్తం అక్కర్లేదు ఆయనకి. కనుక భయాత్రాతం దాతం ఫలమపి చ మహా సమాధితం శరణే లోకానాం తమహి శరణాదేవ. ఇప్పుడు ఆ నైపుణ్యం అంతా నీకు అన్ని పాదాలుకుందమ్మా చాలు, నువ్వేం చేతులు పెట్టి అభినయం చేయక్కర్లేదు మాకు అంటున్నారండి స్వామివారు. ఇంకా ఐదవ శ్లోకం ఉంది చూసారా, ఇందులో హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురాణోభమనే స్మరూపిత్వాయమేష మునీనామప్యంత ప్రభవతి మహాయ మాత. అమ్మా నువ్వు మహామాయవు తల్లోయ్, నువ్వేం సామాన్యురాలివి కాదు సుమా, నిన్ను ఆ హరి ఎవరు శ్రీ మహావిష్ణువు అండి, అమ్మవారిని హరి త్వామారాధ్య అమ్మని ఆరాధన చేస్తే ఆ మంత్రశక్తి ఎటువంటి శక్తినిస్తుందో ఈ శ్లోకంలో చూపెడుతూ ప్రణత సౌభాగ్య జనని నీకు నత అంటే నమస్కారం, ప్రణత అంటే ఇంకా ప్రకృష్టంగా నమస్కారం, ప్రకృష్టత అంటే చాలా విశిష్టంగా నీకు త్రిగదన శుద్ధిగా నమస్కారం చేసేటటువంటి జనులందరికీ కూడా నువ్వు సౌభాగ్యజనిగా అన్నారు. సౌభాగ్యం అంటే ఏంటంటే మామూలుగా మనం అనుకునేటటువంటి పసుపు కుంకుమలు ఇలాంటివి కాదు, సౌభాగ్యం సుభాగ్యం ఆత్మభాగ్యం అండి, అది దీనిని సౌభాగ్య విద్య అంటారు. అది అది ఇచ్చి నిన్ను ఈ హరి నిన్ను ఉపాసన చేశాడు. ఆ హరి ఎందుకు ఉపాసన చేశాడో తెలుసా అండి, ఆ హరి గారు మూడు సార్లు మోహిని రూపం దాల్చారు, ఒకసారేమో జగన్మోహిని అవతారం దాల్చి అక్కడ దేవతలకి రాక్షసు దేవతలకి అందరికి అమృతం పంచిపెట్టాడు, ఇంకోసారి భస్మాసురుడి కోసం మోహిని వేషం దాల్చాల్సి వచ్చింది. ఏమండి ఇవి ఇలా ఉంటే మరి మూడోది ఎంత మోహిని రూపం అంటే శివమోహిని రూపం, శివుడిని మోహింపజేసే చేయడానికి ఆయన మోహిని రూపంలో వచ్చాట. ఇదెందుకంటే అండి, శివుడు దగ్గరికి వెళ్ళి ఆయన పాపం ఈ ఏంటి ఆయన ఈ క్షీరసాగర మథనం టైంలో ఆయన కాల విషాన్నంతటిని కాలపూట విషాన్నంతటిని తాగేశాడు కదండి, అందుకని ఆయన కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నట్ట. అందుకని ఈ పంపకాలు జరుగుతున్నప్పుడు ఆ అమృతం పంపకాలు జరుగుతున్నప్పుడు ఆయన లేట, అందుకని తర్వాత ఈ నారదుడు వీళ్ళందరూ వెళ్ళి నాయన స్వామి స్వామి మీకు తెలుసా హరి గారు చక్కగా మోహిని రూపం ధరించారు, ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నారు, ముత్యపాలు కూడా ముచ్చపోయేంత మోహిని రూపాన్ని ధరించాడండి ఆయన అంటే, అయ్యో అవునా అన్నట్ట. అని నువ్వు మోహిని రూపం ధరించావట కదా అన్నట్ట. అని హరిగా అన్నట్ట ఆయన వస్తే అక్కడ మాయమైపోయాట. మాయమైపోయి అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అందాన్ని చూసి ఈయన పడిపోయాడు. అక్కడ పడిపోయి పడిపోయి ఇంకంటే ఆవిడ వెనకాల పడిపోయింది. అది మోహిని రూపం, అది శివమోహిని. అంటే వాడెవడు మన్మథుడు ఎంతో కష్టపడి బాణాలు గీణాలు అన్నీ వేసి నిన్ను నీ తపస్సుని పోగొడదామని చూశాడు. అలాంటిది నువ్వు పడకుండా మన్మథుడిని భస్మం చేశావు. అటువంటి నిన్ను తన మాయలో చిక్కించేసుకున్నాడు మోహిని రూపధారుడు. ఇది గొప్పదనమంతా విష్ణుమూర్తికి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ దగ్గర నుంచి. ఇందాక మనం మన ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకున్న 59 శ్లోకాల్లో కూడా ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. ఏమని? ఆ నరసింహుడు అంటే ఎవరు? మన్మథుడు. మన్మథుడు అమ్మవారి దగ్గర నుంచి పునర్జీవితుడయ్యి ఆవిడ శక్తిని తాను స్వీకరించుకొని అయ్యవారిని వెళ్ళి జయించాడు అని ఒక శ్లోకంలో చదువుకున్నాం. అక్కడ జయించింది మన్మథుడు కాదు అని మనకు అందరికీ తెలిసింది. ఇక్కడ మోహింపజేసింది విష్ణువు కూడా కాదు, అమ్మవారే. అమ్మ నిన్ను ఆరాధన చేశాడు. అది ముందర చెప్తారు అక్కడ. హరిస్వాం ఆరాధ్య ప్రణత సజ్జన సౌభాగ్య జని. అంటే అది సౌభాగ్య విద్య అని దాని పేరు. ఆ సౌభాగ్య విద్యని ఆయన ఉపాసన చేశారు. హరి ఇక్కడ పురాణ అదే మనకి ఇక్కడ చెప్పారన్నమాట. కనుక మునులను కూడా మోహంలో పడేసింది జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాపృశ్య మోహాయ మహానాయ. మనకి అదే కదా అక్కడ చెప్పుకున్నాము. అలాగే ఆరో శ్లోకంలో తన పౌష్పం మధుకరమయ పంచశిఖ వసంత సామంతో మలయ మరుదాయో ధనరథ తథాప్యేక సర్వం విమగిరిసుతే తామపి కృప అపాదాన్నే లబ్ధ్వా జగవిపమనంగో విజయతే. అయ్యా మళ్ళీ మర్చిపోయామండి, మొదటి శ్లోకంలో శివశక్తి మనకి పర్వాలేదు, రెండో శ్లోకంలో ఏ మాట గుర్తుంచుకుందా? తని అంశం పాంశు అనేది తని ఆ పాంశు అంటే తుడి అమ్మవారి కాంత తుడి కొత్త పాడు కదా మనకి. కనుక తని అంశం పాంశు లేదు ఆటల్లో బసిత ధూళన విధుం అనింది కదా, ధూళన విధుం అనింది కదా. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అమ్మవారి కాంత తుడి అని గుర్తుకొచ్చేసింది. ఈ మూడో శ్లోకం చెప్పక్కర్లేదు. అవిద్యానామంతస్తి వరకు అది అంతా మనకి తెలిసిపోతుంది. తదన్యత్వానిద్యాం దగ్గర మనం అభినయం గుర్తుకుందాం. అభినయం అమ్మవారి అభినయం, ఆ అభినయం గుర్తుంచుకుంటే మనకు వచ్చేస్తుంది. మరి ఇక్కడేమో హరిస్వామ ఆరాధ్య సౌభాగ్య ఇది గుర్తుంచుకున్నాం అనుకోండి. కనుక మనకి ఇది కూడా అర్థమైపోతుందండి. పూర్తిగా అర్థం అవుతుంది అనుకుందా. ఆరో శ్లోకంలో తను పౌష్పమ్మ ఇదంతా కూడా మన్మథుడి గురించే చెప్తున్నారు. ఏమని? ఓ తను పౌష్పమ్మవుడివి మధుకరమయ్యి పంచవిశి వసంత సామంతు మలయ మరుదాయో ధనరథ తదాప్యేక సర్వం విమగిరిసితే కామపి కృత అపాండాతే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. వాడు ఆ మన్మథుడు ఎంత అల్పుడు, వాడికా ఒక రూపం లేదు. వాడి విల్ల ఒక దాన్ని ఏమంటారు చెరుకు విల్లు ఏమండి, దానికి ఉన్న నారి చూడబోతే ఎలా ఉంటుంది అంటే ఒక 6, 7, 8 తుమ్మెదల్లి లాగా ఒకదాని పెట్టినట్టుగా ఉంది. అంటే అంత మలయ మారుతం ఏదో వసంత ఋతువులు చక్కగా దక్షిణ గాలి మెల్లిగా వీస్తూ చూడండి, ఒక్క ఒక్క ఆకు అలా కదులుతుంది, అది తమ మంద మారుతం. అదనమాట అది ఆయన ఫ్రెండ్ అనమాట వాడు. కనుక ఆయన ఇంకో ఫ్రెండ్ ఎవరు, వసంతుడు. ఎన్నాళ్ళు ఉంటాడు ఎడాల్లో? మూడు నాలుగు నెలలు ఉంటాడు అంతే కదా. తర్వాత ఇంకా ఇదంతా ఉన్న వీడే అమ్మవారి వలన పుట్టి మళ్ళీ పునర్జన్మని పొంది ఆ పరమేశ్వరుడిని కాదు కదా మొత్తం లోకాన్నంతటిని కూడా శోభ పెడుతున్నాడు వాడు కనిపించకుండా. వాడికే అంటుంటే మనకుండదా? మనకేదో లేదని మనం ఎందుకు ఏడవాలి? మనకి అమ్మ దయ ఉంది కదా, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఇది అక్కడ నేను ఇంత చిన్నవాడిని, నాకు ఇంత ఏమీ లేదు అని ఏడవలేదు మన్మథుడు. అయ్యో నాకు శరీరం లేదు, అయ్యో నాకు మంచి గట్టి శివధనుస్సు లాంటిదో విష్ణుధనుస్సు లాంటిదో ధనుసు లేదు, నాకు పెద్ద పెద్ద పాశుపతాస్త్రాలు బ్రహ్మాస్త్రాలు లేదు అని అనుకోలేదు. వాడికి ఉన్న వాటితో వాడు జగత్తుని అంతటి జగవిధం అనంగో విజయతే అంగం అనేటటువంటి లేకుండా వాడు జగత్తుని అంతటి జయించి మానేస్తాడు. అయ్యో మనమే మనమెందుకు మనం తక్కువ చేసుకోవాలి మన. ఇది ఇది కూడా ఒక ఉపాసన శ్లోకం. ఇటువంటి కించిజ్ఞత భావం మనలోకి పోవాలి అంటే ఈ శ్లోకం పారాయణ నిత్య పారాయణ పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాడికి ఏమి తెలుసు నాకు, నాకు ఉన్నదేమిటి అని మనకి తెలుస్తుంది అనమాట. మనకెవరున్నారు? వైపు ఆయన ఆయన పాపాల దగ్గర ఉన్నాను నేను. నాకేమిటి భయం, నాకేమిటి కావాలి అసలు, నాకేమక్కర్ల అని చెప్పి అది ఏడో శ్లోకం అండి. ఎనిమిదో శ్లోకం ఇంకా ఇక్కడ ఆపేద్దాం. ఏడు ఎనిమిది ఆరు చెప్తున్నాము, ఏడు ఎనిమిది మిగతా అన్ని కూడా రేపు ఎల్లుండి చెప్పేసుకుందాం, అయిపోతుంది. హరి ఓం మంచి ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.